తన్ను తానెరిగిన వైనం ఎరిగించిన ఉపాసని, తాము ఆధ్యాత్మికంగా అంత ఉన్నత స్థితికి ఎలా పరిణతి చెందారో వివరించమని 1930లో ఒకసారి శ్రీ బివి నరసింహస్వామి గారు శ్రీ ఉపాసనీ బాబాను అడిగారు. దానికి శ్రీ ఉపాసనీ బాబా తన బాల్య స్మృతులను నెమరు వేసుకుంటూ ఇలా అన్నారు, నాకు ఈ స్థితి ఎలా కలిగిందో, ఆ స్థితి పొందడానికి ముందు జరిగిన పరిణామ క్రమమేమిటో తప్పక చెబుతాను. కానీ ఇది వినే ముందు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. భగవత్ సాక్షాత్కారం అన్నది ఒక జన్మలో ఒక నిర్ణీత కాలంలో చేసిన సాధన ఫలితం కాదు. నా ఈ ఆధ్యాత్మిక స్థితి నేను ఎన్నో జన్మలుగా చేసిన సాధనల ఫలితమే. 7 ఏళ్ల వయసులో నా మనస్థితి ఎలా ఉండేదో చెప్తాను. సాధారణంగా అది ఆత్మ విచారం గురించి పట్టించుకునే వయస్సు కాదు. కానీ నేను మాత్రం ఆ వయస్సులోనే తరచూ ఏకాంతంలో కూర్చొని ఆత్మ విచారణలో మునిగి ఉండేవాడిని. ఆ రోజుల్లో మా నాన్నగారు, మా చిన్నాన్నగారు, మా తాతగారు జీవనోపాధికై ఎంతో శ్రమించడం చూస్తుండేవాణ్ణి. వారంత శ్రమ పడుతుండడం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉండేది. ఏ శరీరం కోసం అంత శ్రమ పడుతున్నారో అది చివరకు ఏమాత్రం కృతజ్ఞత చూపించదు కదా అని అనిపించేది. మా పొరుగున ఉండే ఒక వ్యక్తి హఠాత్తుగా కలరాతో మరణించడం నేను చూచాను. ఆ సంఘటన నన్నెంతో ప్రభావితం చేసింది. ఈ ప్రపంచం అశాశ్వతమని, ఈ దేహపోషణకు శ్రమపడటం ఉత్త తెలివితక్కువతనమని నాకు తేలింది. నేను స్కూలు మానేసిన తర్వాత మా తాతగారు నాకు చదువు చెప్పేవారు. ఆయన నాచే అమర కోసం వల్ల వేయించేవారు. పుస్తకం పట్టుకొని కూర్చుంటే, అబ్బా ఎన్ని పదాలున్నాయి దీనిలో, వీటన్నిటినీ కంఠస్థం చేయటం వల్ల ఏమిటి ఉపయోగం? మహా అయితే సంస్కృతం ధారాళంగా వ్రాయగలను, అంతే కదా అని అనిపించి గిర్రున కంట్లో నీళ్లు తిరిగేవి. ఒకసారి నా కన్నీళ్లు చూచి మా చిన్నాన్నగారు ఎందుకేడుస్తున్నావని అడిగారు. ఏమీ దాచుకోకుండా నా బాధంతా ఆయనతో వెళ్ళబోసుకున్నాను. నా వేదాంత ధోరణికి మా పెద్దవాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే నన్ను సమర్థించలేదు సరికదా, నా ఆలోచన పంథా మార్చడానికి ప్రయత్నించేవారు. కానీ నేను మాత్రం నా ధోరణి విడిచిపెట్టలేదు. నాకు పట్టుదల, ధైర్యం జాస్తిగా ఉండేవి. ఏదైనా ఆలోచన వస్తే వెంటనే ఆచరణలో పెట్టడానికి ఏమాత్రం జంకేవాణ్ణి కాదు. ఆ తర్వాత వచ్చే పరిణామాల గురించి అసలు ఆలోచించేవాణ్ణి కాదు. నా స్థూల శరీరం కంటే నేను అన్యంగా ఉన్నాననే స్పృహ నా చిన్ననాటి నుండి నాలో ఉంది. ఒకసారి దాన్ని పరీక్షించేందుకు తిరుగుతున్న ఒక కొయ్య చక్రంలో వేలు పెట్టాను. నా వేలు నలిగిపోయి పెద్ద గాయమయ్యింది. నేను తాత్విక చింతనకు బాగా అలవాటు పడ్డప్పటికీ ఆచార కర్మకాండను మాత్రం మానలేదు. పెద్దల తృప్తి కోసం వారు చెప్పినట్లు అన్నీ చేసేవాడిని. వాటి వల్ల ఏం ఉపయోగమో నాకు అర్థమయ్యేది కాదు. ఆ రోజుల్లో నా దేహం పట్ల ఎంత జిగుప్స కలిగిందంటే ఆత్మహత్య చేసుకుని దేహాన్ని విసర్జించాలనిపించేది. క్రమంగా ఆ భావం ఇంకా ఇంకా బలపడింది. అయితే ఆత్మహత్య చేసుకునే బదులు హనుమంతునిలాగా ఆమరణాంతం ప్రాయోపవేశం చేయాలని అనుకున్నాను. ఎందుకంటే అలా చేయడం పాపం కాదు కనుక. ఇంటి నుండి పారిపోయి ఎక్కడైనా ఏకాంత ప్రదేశంలో కూర్చొని ప్రాయోపవేశం చేయాలని నిశ్చయించుకున్నాను. ఏ పని చేస్తున్నా ఆ నా నిర్ణయం నుండి మనస్సు మరలేది కాదు. బాహ్యంగా చూస్తే నా ప్రవర్తనకు, ఇతరుల ప్రవర్తనకు ఏమీ భేదం కనిపించకపోయినా నాకు ఇతరులకు హస్తిమశాంతరం భేదం ఉండేది. ఇతరులు తినడం, తాగడం, సుఖించడమే పరమార్థం అనుకుంటే నా మనస్సు మాత్రం వాటి పట్ల విముఖంగా ఉండేది. దేహత్యాగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇల్లు వదిలి బయలుదేరాను. కళ్యాణ్ దాటి సతానా వైపు పోతుండగా దారి ప్రక్కన ఒక గుడి కనిపించింది. అక్కడి నుండి చూస్తుంటే ఒక కొండ శిఖరం నా దృష్టిని ఆకర్షించింది. నేను ఎంతో కాలంగా అన్వేషిస్తున్న ఏకాంత ప్రదేశం అదేనని తోచింది. అది నాకనువైనదో కాదో చూద్దామని వెంటనే అక్కడికి బయలుదేరాను. అక్కడికి చేరేసరికి చీకటి పడడంతో వెనక్కి తిరిగి రావడానికి సాధ్యం కాలేదు. ఆ రాత్రి అక్కడే గడపడానికి సిద్ధపడ్డాను. ఇల్లైతేనేమి, అడవైతేనేమి, నాకు పెద్ద తేడా ఏమీ తోచేది కాదు. ఆ రాత్రంతా అక్కడే గడిపాను. అక్కడ మామూలుగా సుఖాసనంలో కూర్చున్నాను. కొంతసేపటికి ప్రాపంచికమైన ఆలోచనలన్నీ ఒక్కసారి మాయమయ్యాయి. నా దేహస్ఫురణ మాత్రం తెలుస్తున్నది. మొదట మృత్యువు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను, కానీ తర్వాత దానిష్టం వచ్చినప్పుడు మృత్యువు అదే వస్తుందనిపించింది. ఊరికే కూర్చున్న కంటే భగవన్నామం చేసుకోవడం ఉత్తమం కదా అని తోచింది. కానీ నా మనస్సు నామంలో కూడా మగ్నం కాలేదు. ఒక్కసారిగా మనస్సు నిరామయమై నన్ను నేను సాక్షిగా చూస్తుండిపోయాను. దాన్నే సమాధి స్థితి అంటారు. మానవ జీవితానికి పరమ గమ్యమదే. ఆ స్థితి పొందినవాడు అనంతమైన శక్తిని, తిరుగులేని ఆనందాన్ని అనుభవిస్తాడు. యోగాభ్యాసంలో అదే చివరి మెట్టు.